ఆ మర్రి చెట్టు ఏమిటి అని నాగభూషణం గారు అడిగారు. దళ్ళాస నాగభూషణం గారు ఆయన పేరు నాగభూషణేనా అడిగారు. అది పురాణంలో చెబుతానండి అన్నాను, ఎందుకంటే అక్కడ చెబితే ఊరికే క్లుప్తంగా ఒక ముక్కలో చెప్పాలి, ఇక్కడైతే పూర్తిగా తెలుస్తుంది కనుక. అది మామూలు మర్రి చెట్టు కాదు. శ్రీ మహావిష్ణువు వైకుంఠం నుంచి ఒకనొకప్పుడు ఒక బీజం పట్టుకొచ్చి అక్కడ ఆ మర్రి చెట్టును నాటాడు. ఆ తర్వాత ఆయన శ్రీ మహావిష్ణువు తన శరీరంలో కుడివైపు నుంచి ఒక ఆయన్ని సృష్టించాడు. ఆయనకి నారాయణుడు అని పేరు. ఎడమవైపు నుంచి ఇంకో పురుషుణ్ణి సృష్టించాడు, ఆయనకి నరుడు అని పేరు. వాళ్లే నరనారాయణులు. వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు యొక్క శరీరము నుండి ఎడమవైపు నుంచి నరుడు, కుడివైపు నుంచి నారాయణుడు పుట్టారు. ఈ ఇద్దరు నరనారాయణులు మొదటి ఋషులు. ఈ ఇద్దరు కూడా శ్రీ మహావిష్ణువు శరీరం నుంచి పుట్టి ఆ తర్వాత ధర్మదేవతకి కొడుకులుగా పుట్టారు. యమధర్మరాజు గారికి తర్వాత కొడుకులుగా పుట్టారు వాళ్ళు. పుట్టాక యమధర్మరాజు అన్నాడు, నాయనలారా కొంతకాలం మీరు నైమిషారణ్యంలో తపస్సు చేసి ఆ తర్వాత బదరీకి వెళ్ళిపోండి అన్నాడు. అనగానే ఆ నరనారాయణులిద్దరు నైమిషారణ్యంలో ఎక్కడ తపస్సు చేయమంటావు అని అడిగారు ధర్మదేవతని. అప్పుడు ఆయన, శ్రీ మహావిష్ణువు యొక్క అంశతో పుట్టారు మీరు, మీ ఇద్దరు విష్ణుస్వరూపులు, మీకు నేను చెప్పాలా, శ్రీ మహావిష్ణువు యొక్క రేతస్సుతో ఆయన యొక్క అమోఘ వీర్యంతో భూలోకంలో నైమిషారణ్యంలో గోమతీ తీరంలో ఒక మర్రి చెట్టు పుట్టింది. ఆ మర్రి చెట్టు యుగయుగాలుగా నాశనం లేకుండా చెట్టు పడిపోయినా మళ్ళీ ఆ చెట్టు మొదలవుతుందిట, అది ఆశ్చర్యం. ఆ చెట్టు ఎన్నిసార్లు పడిందో తెలుసా మీకు? చాలాసార్లు సమూలంగా పడిపోయి మళ్ళీ తిరిగి మొలిచి పెరుగుతూ వస్తూ ఉంటుంది. ఆ చెట్టు చిరంజీవమైన వృక్షం అన్నమాట, చిరజీవ వృక్షం. అది పడుతూ ఉంటుంది, మళ్ళీ బతుకుతూ ఉంటుంది, మళ్ళీ కొత్తగా శాఖోపశాఖలు ఓడలు వస్తూ ఉంటాయి. ఆ చెట్టు శ్రీమన్నారాయణ వీర్యం నుంచి ఆవిర్భవించినటువంటి వృక్షం. ఆ వృక్షం దగ్గర కూర్చుని 10,000 సంవత్సరాలు తపస్సు చెయ్యండి అని శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపాలైన నరనారాయణుల్ని సాక్షాత్తు ధర్మదేవత ఆజ్ఞాపించాడు. ఎందుకంటే వీళ్ళు ధర్మదేవతకి కొడుకులుగా పుట్టారు అందుకని. ధర్మదేవత యొక్క కుమారులైన నరనారాయణులు ఈ చెట్టు దగ్గరకు వచ్చి అది విష్ణువు యొక్క రేతస్సని గ్రహించి ఆ చెట్టు చుట్టూత చప్టా చేసుకుని, ఇప్పుడంటే ఇలా రోడ్లు అవి వేశారు కానీ అప్పుడు అంత అడివి కదండి, అంత ఇసక ఉండేది. ఇప్పుడు రోడ్డు వచ్చాక వెడల్పు తగ్గిపోయింది, రోడ్డు కొంత చప్టా కొంత మారిపోయాయి. అప్పుడంతా ఇసుక పర్ర కింద ఉండేదట చుట్టూత, చెట్టు చుట్టూత. ఆ ఇసుక దగ్గర నల్ల జింక చర్మం పరుచుకుని తపస్సు చేశారు ఎన్నాళ్ళు, 10,000 సంవత్సరాలు. పూర్ణం వర్షాయుతం దివ్యం, అయుతము అంటే 10,000. 10,000 సంవత్సరములు సంపూర్ణముగా మర్రి చెట్టు కింద కూర్చుని యోగాభ్యాసం చేశారు నరనారాయణులు. ఇక్కడే జరిగిందో తమాషా. సహజంగా తపస్సు చేసేవాడు ఎలా తపస్సు చెయ్యాలి? కాషాయం కట్టుకుని తపస్సు చెయ్యాలి, లేదా శ్వేతాంబరాలు కట్టుకుని తపస్సు చెయ్యాలి. ఆయుధాలు పుచ్చుకుని తపస్సు ఎవరూ చెయ్యరు. కానీ నరనారాయణులు ఈ మర్రి చెట్టు కింద కూర్చుని 10,000 సంవత్సరాలు తపస్సు చేశారు. 10,000 సంవత్సరాలు తపస్సు ఎలా చేశారో తెలుసా? నరుడి దగ్గర గాండీవం అనే ఒక విల్లు ఉండేది, ఆ విల్లు పక్కన పెట్టుకున్నాడు. శ్రీ మహావిష్ణువు యొక్క కంసతో పుట్టాడు కదా ఆయన నారాయణుడు, ఆయనేమో శారంగం అనే కోదండం పక్కన పెట్టుకుని ధనుస్సు, బాణములు, అమ్ముల పొదులు, కవచం పక్కనే పెట్టుకుని ఓ పక్కన ఆయుధం, మరో పక్కన జపమాల తపస్సు చేశారు వాళ్ళు. అలా దీనికి విరుద్ధ తపస్సు అని పేరు. తపస్సు చేసేవాడు కోదండం చేతికి తగిలించుకుని తపస్సు చేస్తే చూడడానికి ఎలా ఉంటుంది, అది యుద్ధానికి వెళ్ళినట్టుగా ఉంది. ఆయన చేతికేమో ఇలా విల్లు తగిలించుకున్నాడు, విల్లుతో పాటు వెనక అతను అమ్ములు ఉన్నాయి, చేతిలో జపమాల ఉన్నది. జపమాల పుచ్చుకుని వాళ్ళిద్దరూ ఓం శ్రీం ఓం శ్రీం అంటూ జపం చేయటం మొదలుపెట్టారు. శ్రీం అనే బీజాక్షరమును మాయాబీజం అంటారు. మనకి మాయ తొలగాలంటే శ్రీం అనే బీజాన్ని తెగ జపం చెయ్యాలి. అది మహామాయ. అది ఎంత గొప్ప మాయ అంటే ఆ మాయ వల్లే మనం కపటత్వాన్ని వహిస్తాం. మోసం చేయడానికి మూల కారణం మాయాదేవి. ఇప్పుడు ఇవాళ మనం 10 రూపాయలు ఖర్చు అయితే 20 రూపాయలు ఖర్చు అయ్యాయని ఎవరి దగ్గర ఓ షోడాకి 10 రూపాయలు ఇచ్చాను నేను, 20 రూపాయలు అయ్యాయని అదే 10 రూపాయలు పుచ్చుకున్నాడు అని మోసం చేసి, ఈ 10 రూపాయలు తాత్కాలికంగా దొరికినట్టుంటాయి, అవి భవిష్యత్తులో కొంప ముంచుతాయి. అయినా మనం ఎందుకని ఈ మోసముతో సంపాదించిన 10 రూపాయలు మనకు ఉపయోగపడవు, కొంపలు ముంచుతాయి, ఇంతకంటే దారిద్ర్యాన్ని ఇస్తాయి, భవిష్యత్తులో నరకాన్ని ఇస్తాయి అని తెలిసిన ఎందుకు మోసం చేస్తున్నాం అంటే మాయా. ఈ మాయలో పడటం వల్లే మోసం వద్దన్న చేస్తాం మనం. కాఫీ తాగేది ఒక ఆవిడ, చెంబుడు కాఫీ తాగాక నేను ఓ రోజున, ఏమండి కాఫీ తాగారంటే, లేదండి నా కళ్ళు ఎదురుకుండా చెంబుడు కాఫీ తాగింది ఆవిడ. ఏం తాగితే నష్టం ఉంది? ఇప్పుడు ఇక్కడ కాఫీ పెట్టింది తాగడానికే, ఎన్ని గ్లాసులు తగినా ఆవిడ కాదంట, ఉన్నంత వరకు తాగచ్చు, మన డబ్బులేవి, పాప ఆయన ఏమన్నా కాదంటాడా? కాబట్టి కాఫీ తాగానని చెప్పి మళ్ళీ తాగుతున్నానంటే తప్పులేదు. కానీ కొంతమంది లోకం కోసం, మోసం కోసం, లేక ఏదో మొహమాటం కోసం తాగి కూడా తాగలేదండి, ఇదే మొదటిసారండి అంటాడు. అంటే ఇప్పుడు ఈ గ్లాసు మొదటిసారి, ఇంత పూర్వం తాగిన గ్లాసు అది ఇంకో గ్లాస్ అనమాట లెక్క. ఇలా చిన్న చిన్న వాటికి లేదు కాదు అని అసత్యం ఆడడం ఉందే, దానివల్ల చాలా నష్టాలు వస్తాయి. అయినా దాన్ని మన మనస్సులోకి, పరిగణనలోకి తీసుకోకుండా ఎందుకు మోసం చేయగలుగుతున్నామంటే దానికి మాయా అని పేరని దేవీ భాగవతం చెబుతోంది. బలాత్ ఆకృష్య మోహాయ మహామాయా ప్రయచ్చతి. మహామాయ ఒక ఆవిడ ఉన్నది, ఆవిడే జగదంబ. ఆవిడ మనల్ని అందరినీ తీసుకొచ్చి సంసారంలో పారేస్తుంది. సన్యాసం పుచ్చుకుందాం అనుకున్నవాడు కూడా మళ్ళీ ఎందుకు సంసారంలో పడుతున్నాడు? ఈ రోజు నుంచి అన్నీ విడిచిపెట్టి తపస్సు చేసుకుందాం అనుకున్నవాడు మళ్ళీ తపస్సు మానేసి ఎందుకని కోరికలు వెంటబడుతున్నాడు? అంటే ఆ మాయాదేవత యొక్క ప్రభావం. జ్ఞానులను కూడా ఆ మహామాయ పట్టుకుంటే వాడు అజ్ఞానం అయిపోతాడు. ఇంకా తక్కిన వాళ్ళ సంగతి చెప్పేదేముంది? అందువల్ల ఆ మాయ ఎవరినైనా పట్టుకుంటుందనే ఉద్దేశంతో లోకంలో చాలామంది మాయ నుంచి బయటపడడం కోసం మాయా బీజాన్ని జపం చేసేవారు. అందులో నైమిషారణ్యంలో ఎవరైనా ఈ మంత్రాన్ని నా దగ్గర ఉపదేశం పొంది చేసుకుంటే జీవితంలో ఎప్పుడు మాయ మాత్రం పట్టుకోదు. ఆ మాయా బీజమునకు శ్రీం అంటాం. ఆ శ్రీం అనే బీజాన్ని నరనారాయణులు జపం చేస్తున్నారు. సరిగ్గా సమయానికి ప్రహ్లాదుడు వచ్చాడు. ప్రహ్లాదుడు ఎవరు? నిరంతర నారాయణ భక్తుడు, ఎంతో మహాత్ముడు. ఆయన తపస్సుకి, ఆయన నారాయణ స్మరణకి మెచ్చుకుని శ్రీ మహావిష్ణువు రక్షించి నెత్తి మీద చెయ్యి పెట్టి దీవించాడు. పాతాళలోకానికి రాజును చేశాడు. పిలిస్తే విష్ణువు పలుకుతాడు ఆయనకి. అటువంటి ప్రహ్లాద కుమారుడు కూడా ఈ నరనారాయణులు ఇక్కడ మర్రి చెట్టు కింద కూర్చుని, ఇక్కడ మర్రి చెట్టు అని చెయ్యట్టు ఎందుకు చూపిస్తున్నానంటే మీరు చూశారు గనక ఈ నైమిషారణ్యంలో హనుమద్గద్దీకి కింద ఉన్నటువంటి మర్రి చెట్టు అదే. ఆ మర్రి చెట్టు కింద కూర్చుని కోదండము, ధనుస్సుతో పాటు అమ్ములు పెట్టుకుని జపం చేస్తున్న నరనారాయణుల్ని చూశాడు. చూడగానే పళ్ళు పటపటా కొరికాడు. ఆయన్ని మాయ పట్టుకుంది. మాయ పట్టుకుని, ఎవర్రా మీరు? మనుషులు చూస్తే జటాజోటాలు ధరించారు, రుద్రాక్షలు ధరించారు జటాజోటాలకి, నుదుట విభూతి పూసుకున్నారు, చేతిలో జపమాల పట్టుకున్నారు, మాయా బీజాన్ని జపం చేస్తున్నారు. కానీ చేతికి కోదండమేమిటి, వెనకాతల అమ్ములేమిటి, బాణాలు ధనుస్సు పుచ్చుకుని ఎవడన్నా తపస్సు చేస్తాడా? మీ తపస్సు చూస్తుంటే చేతిలో కర్ర పుచ్చుకుని రక్షించు రక్షించు అన్నట్టుంది అన్నట్ట. వెనకటికి ఒక ఆయన కర్రెత్తి నెత్తి మీద కొట్టడానికి, ఇలా ఎత్తి వాడు నెత్తి మీద కొట్టబోతూ రక్షించు రక్షించు అని అరిచేట. అంటే బయట వాళ్ళందరికీ వీడు వాడిని కొడుతున్నట్టు తెలియదు. మా ఇంటి దగ్గర గణపురంలో ఒక అమ్మాయి ఉండేది. రోజు తలుపేసి మొగుడిని చితక్ కొట్టేసేది అప్పడాల కర్రతోటి. ఆ కొట్టి బయటకు వచ్చి ఏమండ కొట్టేస్తున్నాడు కొట్టేస్తున్నాడు అనేది. నాకు రోజు అనుమానం వచ్చింది, నువ్వు లోపల ఉన్నంతసేపు బాబోయ్ బాబోయ్ అని మీ ఆయన అరుస్తాడు, మరి నువ్వేమో కొట్టేస్తున్నాడు అంటావు ఏమిటంటే మా ఆయన అంతేనండి, నన్ను కొట్టి ఆయన అరుస్తున్నాడు అంది. సరే చాలా రోజులు అందరూ కూడా ఈ దిక్కుమాల మొగుడు కొడుతున్నాడేమో పెళ్ళానని ఆయన తెగదిట్టేవారు. వాడేమో ఏం అనలేక వెరిమొహం వేసుకూస్తున్నవాడు. ఓసారి ఏం జరిగింది, వాడు ముక్కమ్మట నెత్తురు గారుతోంది. నాకు అనుమానం వచ్చింది, వీడు ముక్కమట నెత్తురు గారుతోంది, ఈవిడు చూస్తే వాడు కొడుతున్నాడు అంటుంది, ఈయన చూస్తే కిక్కురుమండు, లోపల చూస్తే ఈయన అరుస్తాడని చెప్పి ఓ రోజు నా కిటికీలో చూశాను లోపలికి. అప్పడాల కరతో వాడిని బాధి ఈవిడే అరుస్తుందనమాట. ఏమండయి కొట్టేస్తున్నాడు అండి, కొట్టేస్తున్నాడు అండి అని. నిజంగా కొడుతున్నది ఈవిడే. ఆవిడ కొంచెం ఇలా ఉండేది, ఆయన ఇలా ఉండేవాడు నాకు మళ్ళీ. ఆ తర్వాత బయటికి పిలిచి, ఏమని బుద్ధి ఉందా లేదా, వాడు చచ్చిపోతాడు కోరండి, దెబ్బలు కొడితే వాడు ఉన్నాడు కాబట్టి 4 రూపాయలు సంపాదిస్తున్నావు, వాడిని కొట్టి మొగుణ్ణి కొట్టి మొగసాలకు ఎక్కడం అంటారు దీన్ని. ఏమంటారు? మొగుణ్ణి కొట్టి మొగసాలకు ఎక్కడం అంటే బయటకు వచ్చి అల్లరి చేయడం. అసలు కొట్టిందేమో ఆవిడ, బయటకు వచ్చి ఆయన కొట్టాడు అనేది. అలా మీ తపస్సున్నది అన్నాడు ప్రహ్లాదుడు. అందుకన్నమాట చేతిలో కర్ర పుచ్చుకుని కొట్టడానికి సిద్ధంగా ఉన్న దొంగాడు రక్షించండి అని అరిచినట్టుగా కోదండం పట్టుకుని అమ్ములు వెనకబెట్టుకుని చేతిలో జపమాల పుచ్చుకుని జపం చేస్తారా? కపటులు, మోసగాళ్లు. అనగాని నారాయణుడు చిరునవ్వు నవ్వి, పాపం ఇంతటి ప్రహ్లాదుడు కూడా భ్రమలో పడిపోయాడని గ్రహించి, నాయన మహాత్ముల యొక్క లక్షణములు నీకు తెలియదు, మహాత్ములైన వ్యక్తులకి దోషం ఉండదు, గురువులకి దోషమేమిటి, అగ్నిహోత్రుడున్నాడు, అగ్నిహోత్రుడు శవాన్ని తగలబెడతాడు, అగ్నిలో చెత్త తగలబెడతాం, వంట చేస్తాడు, యజ్ఞానికి ఉపయోగపడతాడు, అందులో ఏదన్నా దోషం ఉంటుందా, మరి ఉండదు. ఒకవేళ మనం ఎవరమైనా అగ్నిహోత్రుడా, శవాన్ని తగలబెట్టావు కదా నిన్న, మొన్నేమో పెంటను తగలబెట్టావు, ఇవాళ నువ్వు మా వంటకి పనికిరావు, నువ్వు మా ఇంట్లో ఉండద్దు అంటే, ఇప్పుడు వంటకి పనికిరావు అంటే తంట మనక ఆయనక. అగ్ని ఏదన్నా ఇంకో పని చేశాడని అగ్నిని అసహ్యించుకుంటే అగ్నికి నష్టం లేదు, అగ్నిని అసహ్యించుకున్న మనకి నష్టం. అలాగే మహాత్ములైన గురువుల యొక్క లీలలు వేరుగా ఉంటాయి, వాళ్ళు ఏం చేసినా అందులో దోషం ఉండదు. వాళ్ళు కళ్ళు తాగినా ఒకటే, సీసం తాగినా ఒకటే, లేక సీసా తాగినా ఒకటే, వాళ్ళు మహాత్ములు. మా తపస్సు నీకు తెలియదులే, వెళ్ళిపో అన్నాడు నారాయణుడు. వెళ్ళిపోమంటే వెళ్ళిపోతానా, మీలాంటి మోసగాళ్ళు అంతం చూస్తాను, రండి ధనుస్సు ఎక్కుపెట్టి యుద్ధానికి రండి అన్నాడు ఆయన. 5000 సంవత్సరాల పాటు ప్రహ్లాద కుమారుడు నరనారాయణులతో యుద్ధం చేశాడు, వాళ్ళకి భక్తుడు ఆయన, నిజానికి నారాయణ భక్తుడు. ఆయనే నారాయణుడిని గ్రహించలేక 5000 సంవత్సరాలు యుద్ధం చేశాడు. ఎందుకని అంటే, వీళ్ళు కోదండం పుచ్చుకుని తపస్సు చేయడం ఏమిటి, వీళ్ళు మోసగాళ్ళు అని. 5000 సంవత్సరాల తర్వాత ప్రహ్లాదుడి ధనుస్సు విరిగిపోయింది, ఆయనకి బాణాలు అయిపోయాయి, ఏం చేయాలో అర్థం కాలేదు, భయం వేసింది. వీళ్ళేమో మర్రి చెట్టు దగ్గరే కూర్చుని కనీసం నిలబడకుండా ఆ మర్రి చెట్టు దగ్గర నుంచే బాణాలు వేస్తున్నారు, వాళ్ళకి బాణాలు అలా వస్తూనే ఉన్నాయి, వారు యుద్ధం చేస్తూనే ఉన్నారు. ఎదురుగుండా ఉన్న ప్రహ్లాదుడికి మాత్రం చెయ్యి కాలు ఆడలేదు, ధనుస్సు విరిగిపోయింది, అమ్ములు విరిగిపోయాయి, నీరసం వచ్చింది. వెంటనే ఓం నమో నారాయణాయ అని వాళ్ళ గురువుగారిని తలుచుకున్నాడు, అంటే ఎదురుగుండా ఉన్నాయనే నారాయణుడని తెలియక. వెంటనే శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు. స్వామి, నీ మహిమ వల్ల నేనెప్పుడు ఏ పని తలపెట్టినా అందులో విజయమే పొందుతాను, అటువంటిది ఏమిటి నాకు ఈరోజు ఈ కర్మయోగం, ఈ నరులు ఇద్దరిక్కడ కూర్చుని కపట తపస్సు చేస్తున్నారు, ఈ తపస్సు చేస్తున్న వాళ్ళు దొంగాళ్ళేమో అని అనుమానం వచ్చి యుద్ధం చేశాను, యుద్ధం చేసినంతసేపు నా బాణాలన్నీ వ్యర్థమైపోయాయి, వారిని ఏమీ చెయ్యలేకపోయాను, కారణమేమిటి, ఈ మహానుభావులైన ఋషులకి ఎక్కడి నుంచి వచ్చింది ఈ శక్తి. సాధారణ మానవులైతే, సాధారణ తపస్సులైతే మాట వరస కూడా నాతో యుద్ధం చేయలేరు అనగానే, అప్పుడు విష్ణువు చిరునవ్వు నవ్వి, ప్రహ్లాద ఇంకా నీ కళ్ళకి కప్పిన పొరలు పోలేదా, ఆ ఇద్దరు ఎవరనుకుంటున్నావు చూడనగానే, ఇప్పుడు ఆయన మళ్ళీ ఆ ఇద్దరికేసి చూశాడు, ఆ ఇద్దరు అచ్చం విష్ణుమూర్తిగా మారిపోయారు. అప్పుడు ఆయన ఒక్కసారి సాష్టాంగ నమస్కారం చేసేశాడు. ఆ మర్రి చెట్టు అంత గొప్ప స్థలం, నరనారాయణులు 10000 సంవత్సరాలు తపస్సు చేశారు, 5000 సంవత్సరాలు అక్కడ ప్రహ్లాదునితో యుద్ధం చేశారు, ఆ చెట్టు కిందనే ప్రహ్లాదుడికి విష్ణుస్వరూపులుగా మారి దర్శనమిచ్చారు. అంత గొప్ప దివ్య స్థలమైనటువంటి వటవృక్షం దగ్గరికి మీరు వస్తూ పోతున్నారే, దాని చుట్టూ ప్రదక్షిణ చెయ్యండి, ఇవాళ కాకపోతే రేపైనా ప్రదక్షిణ చెయ్యండి, చేస్తే సంపూర్ణముగా శ్రీమన్నారాయణ కటాక్షం లభిస్తుంది. అప్పుడు ప్రహ్లాదుడు వాళ్ళిద్దరికీ నమస్కరించి, మహానుభావులారా, నేను తీర్థయాత్రకు వచ్చి కూడా మీలాంటి విష్ణుస్వరూపుల్ని గుర్తించలేక ఎందుకు యుద్ధం చేశాను, నాకు ఎందుకు ఈ రజోగుణం వచ్చిందని అడిగాడు. ఆయన వచ్చింది నైమిషారణ్యం, కానీ నైమిషారణ్యంలో స్నానం చేసి, యజ్ఞం చేసి, దానము చేసి, అమ్మని పూజించి విష్ణువు యొక్క కటాక్షం పొందడం మాని విష్ణువుతో యుద్ధం చేయడం ఏమిటి, కారణమేమిటని అనుమానం వచ్చింది. అప్పుడు విష్ణుమూర్తి అన్నాడు, ఈ నైమిషారణ్యం వచ్చి కూడా వీళ్ళు నా స్వరూపాలు, నా శరీరము నుంచి పుట్టిన మహాత్ములని గ్రహించలేక నువ్వు వారితో యుద్ధం చేయడానికి గల మూల కారణం చెప్పమంటావా, నీవు వచ్చేటప్పుడు గురువుగారికి నమస్కరించకుండా గురుకటాక్షం లేకుండా రావడమే అన్నాడు ఆయన. అంటే నైమిషారణ్యంలో గురువు యొక్క అనుగ్రహం లేకపోతే విష్ణువు దగ్గరికి వెళ్ళినా విష్ణువుని గుర్తించలేము, భగవంతుడు అక్కడ కనబడినా ఆయన భగవంతుడు అని అర్థం కాదు. నీకు ఎందుకో గురువుగారి మీద సంపూర్ణమైన భక్తి లేదు, వచ్చే ముందు గురువుగారికి నమస్కరించలేదు, నీ గురువు శుక్రాచార్యుడికి నమస్కరించకుండా వచ్చిన దోషం వల్ల ఇంత దూరం వచ్చి చివరికి నాతోటి యుద్ధం చేసామనగానే అప్పుడు ఆయనకి గురువు యొక్క మహిమ అర్థమయ్యింది. అప్పుడు ప్రహ్లాదుడు అందరికీ యావం చాటాడు, ఈ రోజు నుంచి మీరు తీర్థయాత్రలకు వెళ్లేటప్పుడు ఎక్కడున్నా ఒక్కసారి గురువుని తలుచుకోండి, లేదా ఆయనకి వార్త చెప్పండి. అందరూ గురువులతో రాలేరు కదా, రాలేనప్పుడు గురువు గారు వెళ్ళొస్తామని ఒక అనుమతి తీసుకుని వెడితే అప్పుడు గురుకటాక్షం వల్ల దారిలో ఏ విధమైన దోషం వచ్చినా, ఏ ఆటంకం వచ్చినా ఆటంకాలన్నీ పటాపంచలు అయిపోతాయి అని ప్రహ్లాదుడు శాసనం చేసి ఆ తర్వాత ఇక్కడ కూడా 7 రోజులుండి స్వయముగా ప్రహ్లాద కుమారుడు కూడా భాగవతాన్ని తన చరిత్రని తాను విన్నాడు. ఇక్కడ ఆయన చరిత్ర ఆయనే విన్నాడు. అలాంటి ప్రహ్లాద కుమారుడు తరించినటువంటి దివ్యస్థలమే గోమతీ తీరంలో ఉన్న వటవృక్షం. సంస్కృతంలో దానికి న్యగ్రోధము అని పేరు. దేవీ భాగవతంలో 4వ స్కంధంలో న్యగ్రోధము కింద ఉన్న నరనారాయణులతో యుద్ధం చేసినట్టుగా ఉంటుంది. మీరేం చేస్తారంటే ఖాళీగా ఉన్నప్పుడు దేవీ భాగవతం తెచ్చాను నేను, ఆ శ్లోకాలు కనీసం పారాయణ చేసుకోండి, లేదా ఆ శ్లోకాలని ఇవాళ ఫోన్తో కూడా ఫోటో తీసుకోవచ్చు. చక్కగా ఉన్నప్పుడు ఎప్పుడైనా పారాయణ చేస్తే మీకు ఆ కథంతా పారాయణ చేసిన పుణ్యం వస్తుందన్నమాట. ఎప్పుడైనా అవకాశం దొరికినంతవరకు ఇక్కడ వ్యర్థం చేయకూడదు కనుక. నేను చెప్పినా చెప్పకపోయినా నాతో పాటు ఎలాగో రేపు పొద్దున్న మీరు దధీచి మిశ్రిత కొండానికి, సీతారాముల యొక్క స్నానం చేసిన పవిత్ర స్థలానికి, నైమిషంలో ఉన్న లింగధారిణి అనే పేరుతో ఉన్న అమ్మవారి యొక్క శక్తిపీఠానికి, చక్రతీర్థానికి వస్తారా? వచ్చేలోపు ఇక్కడికి దగ్గరలోనే చక్రతీర్థం ఉంది. మధ్యాహ్నం పూట భోజనం చేశాక కాసేపు ఏ గొడుగో వేసుకుని వర్షం వచ్చినా సరే లెక్క చేయకుండా నిద్రపోవడం మానేసి ఇంటికి వెళ్ళాక ఎలాగో నిద్రపోతారు కదా, ఏకదాటిన రైలు ఎక్కాం 3 రోజులు నిద్ర అయ్యాం, ఉపన్యాసం మధ్యలో ఎలాగో నిద్ర అవుతున్నాం, తిన్నాక నిద్ర అవుతాం, తినకుండా నిద్ర అవుతాం, నదిలో నిద్రపోతాం, ఒడ్డు నిద్రపోతాం, ఉన్న కాసేపు నిద్రకి తిండికే కాదు కదా పాపం. కాబట్టి మధ్యాహ్నం పూట కాసేపు 1 గంట 2 గంటల సేపు ఆ చక్రతీర్థానికి వెళ్ళిరండి. వీలుంటే చక్రతీర్థంలో స్నానం చేయండి. గురువుగారితో ఉన్నప్పుడే కాకుండా ఒత్తప్పుడు కూడా ఈ ప్రాంతంలో చూడాలి. చక్రతీర్థం, లింగధారిణి రెండు పక్కపక్కనే ఉంటాయి. అమ్మవారు లలితాదేవి లింగధారిణి అనే పేరుతో ఇక్కడ కొలువయ్యి ఉందన్నమాట. ఆ అమ్మవారిని నిన్న మీకు చెప్పిన చక్రతీర్థాన్ని, ఏది నైమిషమని పేరు రావడానికి మూల కారణమైన బ్రహ్మ మనోమయ చక్రం వల్ల ఏర్పడిన కుండం అన్నమాట, ఆ కుండాన్ని దర్శించి రండి. అక్కడ తర్వాత సూతగద్ది, వ్యాసగద్ది కూడా ఉన్నాయి, అవి కూడా దగ్గరే. అక్కడ ఒక కాళికాదేవి యొక్క విగ్రహం ఉంటుంది, మహాకాళి. ఆ మహాకాళి శుంభనిశుంభులనే రాక్షసుల్ని సంహరించిన తర్వాత ఇక్కడికి వచ్చి తన నాలికని ఈ నీళ్లలో ప్రక్షాళన చేసుకుంది. ఇక్కడే మీకు ఒక కథ చెప్పాలి. సూతగద్ది, వ్యాసగద్ది దగ్గర చిన్న కాళికాదేవి విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహం యొక్క విశేషం చాలా గొప్పది. పూర్వం ఒకప్పుడు రక్తబీజుడు అని ఒక రాక్షసుడు ఉన్నాడు. ఆ రక్తబీజుడు మహిషాసురుడికి స్వయాన తమ్ముడు. జాగ్రత్తగా శ్రద్ధగా వినండి, ఎంత శ్రద్ధగా వింటే అంత గొప్పది. ఇప్పుడు నేను చెప్పబోయే కథ అంత పవిత్రమైన కథ. ఒకప్పుడు రంభుడు, కరంభుడు అని ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. ఈ ఇద్దరు హిమాలయ పర్వతాలకు వెళ్ళి మంచి సంతానము కావాలి, పిల్లలు మంచివాళ్ళైతే వంశం తరిస్తుంది, అందుకని సత్సంతానం కలగాలనే ఉద్దేశంతో హిమాలయ పర్వతాల్లో తపస్సు చేశారు. ఆ తపస్సుకి మెచ్చుకుని బ్రహ్మదేవుడు మీకేం వరం కావాలో కోరుకోమంటే మాకు చావులేని సంతానం కావాలి అనగా ఆయన నవ్వి, చావులేని పిల్లలు పుట్టాలంటే అంత తేలిక కాదు, మీ ఇద్దరు కఠోర తపస్సు చెయ్యండి, ఒకళ్ళు అగ్నిలో ఒకళ్ళు నీళ్లల్లో తపస్సు చెయ్యండి అనగానే అందులో రంభుడనేవాడు చుట్టూత 5 అగ్నిహోత్రపు గుండాలు పెట్టుకుని ఆ పంచాగ్నుల మధ్యలో తపస్సు చేశాడు. ఎదురుగుండా ఒక అగ్నిగుండం, తన కుడి చేతి వైపు ఒక అగ్నిగుండం, ఎడమ చేతి వైపు ఒక అగ్నిగుండం, వెనక వైపు ఒక అగ్నిగుండం, నెత్తి మీద ఒక అగ్నిగుండం, అంటే 4 స్తంభాలు పెట్టి ఆ స్తంభాల మీద ఒక అగ్నిగుండం పెట్టాడు. ఈ 5 అగ్నిగుండాల మధ్యలో కూర్చుని తపస్సు చేసేట వాడు, అందుకే రాక్షసులు అన్నారు వాళ్ళని. మనం అంత వేడిలో తపస్సు చేయలేం, గట్టిగా వర్షంలో తపస్సు చేయలేం, గట్టిగా ఓ పూట టిఫిన్ ఆలస్యం అయితే కళ్ళు బయర్లు గమ్ముతాయి. 1 గంటకెళ్ళి పిండ ప్రదానం చేయండి అంటే ఆ పిండం మాకే పడేటట్టు ఉందండి అన్నారు ఒకళ్ళు, పాపం నీరసం వచ్చి. అలాగే ఉంది మరి శరీరాలు ఏం చేస్తాం కలియుగం కాబట్టి. అందుకనే వేదవ్యాసులు వారు మహానుభావులు గనక మనలాంటి వాళ్ళం ఉంటామని తెలుసు గనక కలియుగం వాళ్ళ కోసం ఒక గొప్ప మాట చెప్పాడు. కలియుగంలో పిండ ప్రదానం చేసేవాడు ఫలహారం కానీ లేదా ఏదన్నా వండిన ఆహార పదార్థం కానీ ఆహరి భోజనంతు వరం మంజి అన్నాడండి. ఏకంగా ఇంత అన్నమైనా తిని పెట్టండి, పెట్టడం మాత్రం మానకండి అన్నాడు. మధ్యాహ్నం 1 గంటకి పిండం పెట్టేటప్పుడు అండి, ఇంత పిండం మాకు పడకపోతే గండం వచ్చేటట్టుందండి అని భయపడక్కర్లేదట. పొద్దుట ఎక్కువ వద్దు కానీ 1 కేజీ గోధుమ నూకతో తయారు చేసిన ఉప్మా తినేసి మధ్యాహ్నం కూడా పిండ ప్రదానం చేసుకోవచ్చు. కానీ పని మాత్రం ఆపకండి. కళ్ళు తిరిగిపోతాయి గనక, ఉపవాసం ఉండలేను గనక, తద్దినం పెట్టలేని అనకుండా తిని పెట్టండి అని శాస్త్రం చెబుతున్నది. ఇవాళ మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు. పరీక్షలో నెగ్గి ఎంత వర్షంలో తడిసినా సరే పిండ ప్రదానం మాత్రం వీలున్నవాళ్ళు, ఇవాళ అవకాశం ఉన్నవారు, కశ్యప్ గారు 12:30కి తీసుకెడతారు కదా, వెళ్ళి పెట్టేయండి అంతే. భోరం తడవండి, ఏం పర్వాలేదు, ఓ 1/2 గంట అక్కడ పిండం పెట్టి ఆ తర్వాత నీళ్ళలో స్నానం చేసి రండి. ఎలా ఉన్నా సరే పని అంటే పని, అలా జరిగి తీరాలని శాస్త్రం అన్నమాట. ఎందుకు చెబుతున్నానంటే కొన్ని పనులు కఠోరముగా ఏమైనా సరే చేయగలిగితేనే వాళ్ళకి భగవద్ అనుగ్రహం కలుగుతుంది. రాక్షసుల దగ్గర మొండితనం ఎక్కువ, అందుకే పంచాగ్నిహోత్రముల మధ్యలో తపస్సు చేశాడు రంభుడు. రెండో వాడు కరంభుడు, వాడేం చేశాడు, పేకలోతు నీటిలో నిలబడి స్నానం చేశాడు. ఆ పేకలోతు నీరు ఎక్కడనుకుంటున్నారు, హిమాలయ పర్వతాల్లో మంచులో, ఇలా వర్షం కురుస్తున్నప్పుడు హిమాలయాలలో మంచులో ఒక క్షణం నిలబడితే ఇంకోటి చచ్చిపోయినట్టే, శరీరం స్తంభించిపోతుంది. అటువంటి మంచులో తపస్సు చేశాడు. ఇంతలో ఇంద్రుడు ఏం చేశాడు, ఒక మొసలి రూపం ధరించి నీళ్లలో ఉన్నటువంటి వాడి కాళ్ళు పట్టి పీల్చి ప్రాణం తినేశాడు వాణ్ణి. రంభుడు యొక్క తమ్ముడు కరంభుడు చచ్చిపోయాడు. అప్పుడు రంభుడు ఏడ్చి, నేను నా తమ్ముడు పిల్లలు పుట్టడం కోసం తపస్సు చేయడానికి ఇక్కడికి వచ్చాం, ఈ ఇంద్రుడు మా తమ్ముడి ప్రాణాన్ని మొసలి రూపంతో తీసేశాడు, ఇంక నేను ఎందుకు బతకడం, తమ్ముడు లేకపోతే బతకలేను, నేను చచ్చిపోతాను అని తల నరుక్కుని అగ్నిగుండంలో వేసుకోబోతూ ఉండగా ఆ ఎత్తిన కత్తితో ఉన్న చేతిని అగ్నిహోత్రుడు టక్కన చేత్తో పట్టేశాడు. ఒరే నాయన, తమ్ముడు చచ్చిపోయాడు, కాలం తీరి, నువ్వు చచ్చిపోవడం వల్ల ఏం సాధిస్తావురా, చచ్చేమీ సాధించలేం, బతికి ఉంటే ఎప్పుడో ఒకప్పుడు శుభం పొందొచ్చు, బ్రతికి ఉండిన శుభములు వడయవచ్చు. ఇది నిజం కూడా, ఇవాళ కాకపోతే రేపైనా ఆత్మబలంతో బతికి ఉండాలి. అంతేగా నేను చచ్చిపోతాను, బస్సులోంచి దూకేస్తాను, లేక నీళ్లలో దూకి చచ్చిపోతాను ఎప్పుడు అనకండి. జీవితంలో ఎప్పుడూ కూడా దేనికి భయపడకుండా బతికితే ఇవాళ కాకపోతే రేపైనా శుభం పొందుతారు. ఓ హిందీ పండిట్ ఉండేది ఒక ఆవిడ, నేను ప్రిన్సిపాల్గా ఒక స్కూల్లో పనిచేసిన రోజుల్లో ఉండేది, నాకేమో 20 ఏళ్ళు, ఆవిడకేమో 45 ఏళ్ళు. ఆవిడ నన్ను గురువుగా భావించి నా దగ్గర మంత్రోపదేశం పొంది చాలా కాలం జపం చేసింది. ఆవిడకు లోపల కోరిక ఉండేది, ఆవిడకి 45 ఏళ్ళు, అంటే మా అమ్మ కంటే పెద్ద వయస్సు. ఓ రోజున వచ్చి, చిన్న గురువుగారు సిగ్గు విడిచి ఒక విషయం చెబుతాను, ఏమనుకోకుండా నాకు సలహా ఇవ్వండి అంది. ఏమిటమ్మా అన్నాను, పెళ్ళి అవ్వకుండా చచ్చిపోవడం నాకు ఇష్టం లేదండి, 45 ఏళ్ళు వచ్చాయి, జుట్టు తెరిసిపోతుంది, ఇంకా నాకు పెళ్ళి అయ్యేటట్లేదు, కానీ నాకు కూడా ఒక మొగుడు ఉండాలని, ఆయనతో కలిసి టింగురంగానని ఏదైనా స్కూటర్ మీద వెళ్లాలని ఉందండి, పెళ్ళి అవ్వడానికి ఏదైనా మంత్రం చెప్పండి అంది. ఎందుకు వచ్చిందమ్మా, 45 ఏళ్ళు వచ్చే హాయిగా నా సన్యాసం పుచ్చుకుని తపస్సు చేసుకుంటే వినిపించుకోలేదు. సరే, గట్టిగా బతిమాలితే ఆవిడకు మంచి మంత్రం ఇచ్చాను. ఆశ్చర్యం, ఆ మంత్రం ఆవిడ కేవలం 40 రోజులే చేసింది. విజయవాడలో ఒక ఎయిడెడ్ స్కూల్కి ఓ హెచ్ఎం గారు ఉన్నారు. ఆ హెచ్ఎం గారు వయస్సు 55 ఏళ్ళు. ఆయనకి భార్య పోయింది, పిల్లలున్నారు, ఆయనకి తిండి వండి పెట్టే దిక్కులేక రెండో పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. ఈవిడేమో ఈ 45 ఏళ్ల సుందరి, ఆ 55 ఏళ్ల సుందరి ఉన్నటువంటి స్కూలు నుంచి మెట్లెక్కి పైకెక్కింది. ఆ స్కూలు మెట్ల దగ్గర ఉంటుంది చూడండి ఈసారి విజయవాడలో.